రోమీయులకు 8. అందువల్ల ప్రస్తుతం యేసుక్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్లకు దేవుడు శిక్ష విధించడు. దేవుని ఆత్మ మనం యేసుక్రీస్తుతో ఐక్యత పొందటం వల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. ధర్మశాస్త్రం అన్నీ చేయలేకపోయింది, పాపస్వభావం దాన్ని బలహీనం చేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. ధర్మశాస్త్రం ఆదేశించిన నీతి కార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాప స్వభావంతో జీవించటం లేదు, పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము. ప్రాపంచికంగా జీవించే వాళ్ల మనసు ప్రాపంచిక విషయాలకు లోనై ఉంటుంది, కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించే వాళ్ల మనసు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది. ప్రాపంచిక విషయాలకు లోనవటం వల్ల మరణం సంభవిస్తుంది, కాని పరిశుద్ధాత్మకు లోనవటం వల్ల జీవం శాంతం లభిస్తాయి. ఎందుకంటే ప్రాపంచిక విషయాలకు లోనైన వాని మనసు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనసు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు, ఉండజాలదు. ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పు పొందలేరు. దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లయితే మీరు ఈ లోక సంబంధంగా జీవించటం లేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు. ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లయితే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో ఉన్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు కనుక ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు. మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లయితే నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే. కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మ ద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు. అందువల్ల సోదరులారా, మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు. ఎందుకంటే ఐహిక వాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు, కానీ శరీరం చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మ ద్వారా రూపుమాపితే మీరు జీవిస్తారు. దేవుని ఆత్మను అనుసరించిన వాళ్ళు దేవుని కుమారులు. మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు, మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి మారుగా మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాము. మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెబుతున్నాడు. మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము, క్రీస్తుతో సహవారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకుంటే ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి. మనకు వ్యక్తం కానున్న తేజస్సు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాల కన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. దేవుడు తన కుమారుల్ని బయలుపరచాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకుని ఉంది. సృష్టి నాశనంకు అప్పగింపబడింది, అయితే తన కోరిక ప్రకారం కాకుండా దాన్ని లోబరిచిన వాని చిత్త ప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒకరోజు విడుదల పొంది దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది. సృష్టి అంతా ప్రసవించినప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్తపుత్రులం కావాలని, మన శరీరాలకు విముక్తి కలగాలని ఆతృతతో కాచుకుని ఉన్నాము. మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది, కాని విశ్వాసముతో ఎదురుచూస్తున్నది లభించిన తర్వాత దానికోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురుచూస్తారు? కాని మన దగ్గర లేని దానికోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము. అదేవిధంగా మనం బలహీనులం కనుక ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. ఆయన దేవునితో తన ప్రజల కోసం ఆయన ఇచ్చానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు. దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడిన వాళ్ల కోసం ఆయన సమస్తమూ చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్లను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్లలో యేసు మొట్టమొదటివానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. దేవుడు ఎవరిని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్లను పిలిచాడు. ఎవరిని పిలిచాడో వాళ్లను నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా చేశాడో వాళ్లతో తన మహిమను పంచుకొన్నాడు. మరి మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మన వైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? మనందరి కోసం ఆయన తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? దేవుడు ఎన్నుకున్న వాళ్లపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చుని మన పక్షాన వేడుకుంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చేయగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చేయగలవా? దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది.
నీకోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. మేము చంపబడనున్న గొర్రెల వలె ఉన్నాం.
ఈ విషయాలన్నిటిలో మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలు గాని, దెయ్యాలు గాని, ప్రస్తుతం గాని, భవిష్యత్తు గాని, మరే శక్తులు గాని, ఎత్తు గాని, అగాధం గాని, సృష్టిలో ఉన్న మరేదైనా గాని, మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమ నుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.